లయయోగాలు 120,000 ఉంటే అందులో నాదానుసంధాన యోగం ఎంత గొప్పదో అట్లాగే అనేకమైనటువంటి యోగాలలో ఉత్తమోత్తమ యోగం కేవల కుంభక యోగం. కేవల కుంభక యోగాన్ని మన కాలంలో చాలా సమర్థవంతంగా అంటే ప్రపంచానికి తెలిసే రీతిలో చూపించినటువంటి వారు 3-4 కంటే లేరు. కంచి మహాస్వామి వారు కుంభక యోగం, రమణ మహర్షి కేవల కుంభక యోగం, జిల్లళ్ళమూడి అమ్మ కేవల కుంభక యోగం, శ్యామాచరణ లాహిరి కేవల కుంభక యోగం, ఆయన ఆద్యుడు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కేవల కుంభక యోగం. ఏమిటా కేవల కుంభక యోగం? తమ మనస్సుని, తమలో ప్రసారిస్తున్న వాయువుని మూలాధారం నుంచి పైకి లాగి యోగశక్తితో ద్వాదశాంతస్థానమైన చంద్రకళాస్థానంతో అనుసంధానం చేసి నిరంతరము బ్రహ్మానందాన్ని అనుభవించేటువంటి దేహాత్మభావన లేని పరమోత్కృష్టమైనటువంటి స్థాయి వారిది. దానిని కేవల కుంభక యోగంలో ప్రాణచలనాలు ఆగిపోతాయి, మనస్సు యొక్క పరిగెత్తటం ఆగిపోతుంది, శరీరమే జడమైపోతుంది. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్న వీరిలో కొద్ది మందిని మనం చూశాం, మిగతా వారిని ఎవరినీ చూడలేదు. కానీ పరమచరమ గురువై సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి 2003 హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఆపరేషన్ అయిపోయినటువంటి కేవలం 1.5 సమయంలోనే మంచం దిగి గదిలోపల పచారులు చేయటం అనేది కేవల కుంభక యోగానికి ఉత్కృష్టమైన పరాకాష్ఠ. అది పిప్పి పిప్పి అయిపోయింది, రజనైపోయింది తుంటి. వీళ్ళంతా ఏదో చేశారు, అతికిచ్చారు, కానీ ఏం జరుగుతున్నదో, జరుగుతున్న దానితో ఏ ప్రమేయం లేకుండా ఉన్నటువంటి ఒక అప్రమేయమైనటువంటి ప్రభాసంపన్నమైనటువంటి కేవల కుంభక యోగానికి ఒక పతాక స్థాయి మన కాలంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మనం అనుకుంటాం ఆయన ఆ హిప్ జాయింట్ బాగు చేసుకోవచ్చు కదా, ఇదివరకులాగా రావచ్చు కదా, అవి మన ఆలోచనలు. నెమ్మదిగా విత్డ్రా అవుతూ ఉండాలి ప్రపంచం నుంచి. ఇక్కడ 86 ఏళ్ళుంటేనే మనం నేర్చుకున్నది చాలా తక్కువ. ఆయన ఇంకో 200 ఏళ్ళు ఉన్నా అదే నేర్చుకుంటాం, మనం కొత్తగా ఏం నేర్చుకో, ఆయన తెలుసు ఆ సంగతి. కాబట్టి ఏం చెప్పాలో చెప్పారు, ఎంతవరకు చెప్పాలో చెప్పారు, ఎట్లా చెబితే మన జీవితాలు బాగుపడతాయో చెప్పారు. మీరందరూ కూడా ఆ మాట పెద్ద శబ్దం కేవల కుంభక యోగం అని అనకుండా, కష్టాలు వస్తుంటాయి, సుఖాలు వస్తుంటాయి, మేఘాల వలె దూది పింజల వలె పోతూ ఉంటాయి, పెద్దగా వచ్చేది కొద్దిగా వచ్చేది అంటూ సాధకుణ్ణి ప్రిపేర్ చేశారు. మన జీవితంలో కూడా కష్టం రాగానే కింద పడిపోకూడదు, నిలబడాలి. కష్టాన్ని ఆహ్వానించద్దు, వచ్చిన కష్టాన్ని మాత్రం నిబ్బరంగా ఎదుర్కోవాలి. మన శక్తి చాలదు, సమాజ శక్తిని తీసుకోవాలి, అది చాలదు, భగవంతుని శక్తి తీసుకోవాలి. భగవంతుడు సమాజం లేకుండా వ్యక్తి ఏకాత్మగా సాధించలేడు. కనుక ఇదొక ఈ వ్యష్టిగా కనిపిస్తున్నదంతా పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. గనక త్రైలింగస్వామి యొక్క జీవితం అంతా అలా సాగింది. అట్లాగే మరొక సందర్భంలో ఒక వేటగాడు, అవి త్రైలింగస్వామి జీవితంలో చివరి 30 సంవత్సరాలు. ఆ చివరి 30 సంవత్సరాలు మౌనం వహించారు, ఎవ్వరితో మాట్లాడలేదు ఆయన. ఒకరోజున ఉజ్జయిని మహారాజు ఆయన దర్శనానికి వచ్చాడు. ఆయన తేజస్సు చూశాడు, చూసి తాను తెచ్చిన పడవలో, నేను ప్రయాణిస్తున్న పడవలో మీరు కూడా కూర్చోవాలి గురువుగారు, మనని అంటారు కదా, ఒక్కసారి మా కారు ఎక్కండి అంటారు. ఏమవుతుంది ఎక్కితే? ఏం కాదు, అవతల వాడి తృప్తి అంతే, కాస్త మా కారు ఎక్కండి అంటారు. అట్లాగే మా పడవ ఎక్కండి అన్నాడు ఆయన. ఈయన ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆయన ఏంతో ఏం మాట్లాడలేదు. ఉజ్జయిని మహారాజు వరలో నుంచి ఒక అందమైన కత్తి, దాని నిండా రత్నాలు, డైమండ్స్, మణులు పొదిగి ఉన్నటువంటి, పిడి ఉన్నటువంటి ఒక కత్తి చేతికిచ్చి, ఇది నా ఉపదగా, నా కానుకగా మీకు ఇస్తున్నాను, మీ దగ్గర ఉంచుకోండి, దాన్ని చూసినప్పుడల్లా నేను గుర్తొస్తాను అని ఏదో ఇచ్చారు. ఆయన దాన్ని చూశారు, చాలా బాగుందన్నారు. చాలా బాగుంది అనగానే ఎవరన్నా మనల్ని భోజనానికి పిలిచినప్పుడు చాలా బాగుందని మనం అన్నామా, పప్పులో కాలేశామే, వాడు రెండోసారి వేసేస్తాడు. కాబట్టి మౌనంగా తిని మన దారిని మనం వెళ్ళిపోవాలి. బాగుంది బాగాలేదు చెప్పకూడదు. బాగుంది అంటే ఇల్లాలకి ఉత్సాహం కలుగుతుంది. అలాగే బాగుంది అనగానే ఇంకా ఈ రాజుగారు అనుకున్నాడు ఇంకేముంది ఆయన దగ్గర పెట్టుకుంటారని అంటూనే ఏం చేశారు, గంగానదిలో విసిరిపారేశారు. చూడండి, రాజు అహం చల్లారదు కదా, నేను నా వరలో నా రాజవంశీకుల కత్తి చేతికిస్తే ఈయనకేం విలువ తెలుస్తుంది? తీసుకెళ్ళి గంగానదిలో పారేశాడు అని కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. గురువుగారు ఇలా మీరు పారేయకుండా ఉండవలసింది, చాలా నొచ్చుకున్నాను, ఐ ఫెల్ట్ టూ బ్యాడ్, ఇట్లా ఏదో మాట్లాడాడు. ప్రవహిస్తున్న గంగ పడవ దాటి చాలా టైం అయిపోయింది, ఎక్కడో పడేశాడు ఆయన. ఇలా చేయబెట్టారు, రెండు కత్తులు వచ్చినాయి, అటువంటివే సిమిలర్ అంటే ఒరిజినల్ అండి, జిరాక్స్ ఒక్కోసారి తేడా తెలియదే, అట్లా వచ్చినాయి. వచ్చి త్రైలింగస్వామి రాజుగారి చేతికిచ్చి ఇందులో నీదేదో గుర్తుపట్టగలవా అన్నాడు. పట్టలేకపోయినాడు. నీ వస్తువుని నీవే గుర్తుపట్టాలి, నీ వస్తువుని ఇంకోడు గుర్తుపట్టడు. ఇకపై రాజ్యం ఏలుతూనే నీలో ఉన్న సద్వస్తువుని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయి, ఇది నా గుర్తుగా నీ రాజ్యంలో ఉంచుకో అన్నాడు. ఆ కత్తినిచ్చేశారు. అది సత్యసాయి భగవానుడు గుర్తుకు రావాలి మనకి. ఐఎమ్ ఆల్వేజ్ ఏ గివర్, ఐఎమ్ నెవర్ ఎ టేకర్ అన్నారు స్వామి. నేను ఇవ్వటానికి వచ్చాను, మీ నుంచి తీసుకోవటానికి రాలా. నా నుంచి ఏం కావాలో తీసుకొని వెళ్తుండండి, మీ నుంచి నాకు ఏమీ వద్దు, అస్సలు వద్దు. విన్నావా ఎక్కడన్నా? అది తేలేదే, ఇది తేలేదే, ఇది ఇవ్వలేదే, అది ఇవ్వలేదే అనే గురువులు, బోధ గురువులు, బాధ గురువులు, శోక గురువులు, ప్రపంచంలో రాజ్యం ఏలుతున్నటువంటి వేళ నాకు ఏమీ వద్దు, మీ మనస్సును ఇక్కడ పెట్టండి, కాసు ఖర్చు లేదన్నారు, ఒక్క రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టక్కర్లా అని ఈ మహాత్ములందరూ కూడా ఒక పద్ధతిలో యోగాన్ని బోధిస్తూ ఉంటారు. అలాగే ఇది జరిగిన కొన్నాళ్ళకే, కొన్ని రోజులకే ఓ రాజుగారు నేపాల్ దేశంలో, ఆ రాజుగారు వేటకి పులిని తరుముతూ వచ్చాడు. పులి అందటంలే, అది గాండ్రిస్తున్నది, వీడు గన్ పేల్చడానికి సిద్ధపడుతున్నాడు. అది వచ్చి త్రైలింగస్వామి యొక్క పాదాల దగ్గర మామూలుగా ఒక పిల్లి వలె కూర్చుంది. వారు ఒక సంజ్ఞ చేశారు. ఆ సంజ్ఞ రెండు అర్థాలు. ఒక అర్థం పులికి అర్థమైంది, నువ్వు వాడి జోలికి వెళ్ళొద్దు అని. వేటగాడు రాజుకు అర్థం కాల, దాన్ని బాణంతో చంపద్దు అని. మనిషికి నోటితో చెప్పవలసి వచ్చింది, నువ్వు బాణం వెయ్యకు, దాని దారిన దాన్ని వెళ్ళని అన్నట్లుగా చెప్పారు. కాసేపు అయిన తర్వాత అతను వచ్చి అడిగాడు, ఆ పులిని చంపితే నా రాజ్య ప్రజలు నా మీద చాలా గౌరవాన్ని భయాన్ని పెంచుకుంటారు. పులిని చంపిన రాజు అనగానే భయం వేస్తుంది ప్రజలకి. ప్రజలకి నేను భయాన్ని కల్పించాలి, దాన్ని నా వెంట పెట్టుకుని వెళ్తాను, అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. పులితో సావాసం చేసే రాజుని ప్రజలు అంగీకరించరు, భగవంతుడితో కూడి ఉన్నటువంటి రాజుని ప్రజలు గౌరవిస్తారు. పులిని వదిలిపెట్టు, భగవంతుణ్ణి పట్టుకో అని చెప్పారు. చూశారా, చిన్న సంఘటనలా ఇవి. ఏదైనా ఏ అవతారమూర్తి అయినా ఎన్నేళ్లున్నా దేహాన్ని వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టడానికి ముందు అనేకమైన సంఘటనలు జరిగినాయి. వారెవరికీ భవిష్యత్తు చెప్పేవారు కాదు, వర్తమానంలో ఇట్లా ఉండండి అట్లా ఉండండి అని చెప్పేవారు కాదు. త్రైలింగస్వామి యొక్క యోగ భూమికంతా కేవల కుంభక యోగ భూమిక. ఆ యోగ భూమికలో తమ ఎందున్నటువంటి వాయు ప్రసారం, వాయువన్నా ఆయువన్నా ప్రాణమన్నా చైతన్యమన్నా కరెంట్ అన్నా పవర్ అన్నా ఫ్లూయిడ్ అన్నా హంస అన్నా అన్నీ ఒకటే పర్యాయ పదాలు ఇవన్నీ. ఆ హంసని ఆయన కుంభించారు. ఇట్ వాజ్ అండర్ హిస్ కంట్రోల్ బ్రెత్. కనుక 280 ఏళ్ళు హాయిగా ఆయన ఏనాడు ఒక రోగం పాలు కాకుండా జీవితాన్ని కొనసాగించారు ఆయన. త్రైలింగస్వామి జీవితంలో మరొక సంఘటన, తమ శరీరాన్ని వదిలిపెట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు అర్థం చేసుకోగలిగినటువంటి ఒకడిని పిలిచారు. పిలిచి అతి కొద్ది రోజులలో, రాబోయే 10 రోజుల్లో ఈ శరీరాన్ని నేను వదిలిపెడతాను, వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ నేను మీకు సజీవంగా దర్శనమిస్తాను. సజీవ దర్శనం తర్వాత నేను నా వచ్చిన పని ముగించుకుంటాను. దీనికై వగవలసిన పని ఏమీ లేదు. ప్రసన్నంగా ఉండండి. భారతీయమైన తత్వ సిద్ధాంతానికి లోబడి వేదాంతాన్ని అనుష్ఠాన వేదాంతంగా మార్చుకొని మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అంటున్నప్పుడు భక్తులందరికీ కూడా చాలా బాధ కలిగింది. అయోహి గురువుగారు ఉండరేమో అని. కానీ అనివార్యం, ఆ టైం వచ్చింది. వారు గంగా స్నానానికి వెళ్ళారు. మామూలుగా రావలసినట్లే ఆ పద్మం వారి కిందకొచ్చి చేరింది. దానిలో తాను సంచారం చేసినటువంటి వరుణ అసి అనబడేటువంటి రెండు నదుల సంగమ స్థానానికి వెళ్ళారు. వరుణానది అసీ నది కలిపితే వారణాసి అయింది. ఆ వారణాసి వేదవ్యాసుల వారు, అగస్త్యుల వారు, లోపాముద్ర, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు నెలకొన్నటువంటి మహాశ్మశాన వేదిక అది. వైరాగ్య భూమిక, అది పుణ్యభూమి. తనువు చాలించిన ప్రతివాడు చేరుకోవాలని కోరుకునేటువంటి ప్రదేశం. ఆ శ్మశాన భూమికలో వైభోగం ఎంత ఉన్నదో వైరాగ్యం ఎంత ఉన్నది. యోగశాస్త్రంలో, పాతంజలిక యోగశాస్త్రంలో విభూతిపాదం అని ఒకటి ఉంది. ఆ విభూతిపాదంలో అణిమాది అష్టసిద్ధులు చాలా అతి తక్కువ మందికి లోబడి ఉంటాయి. చాలా అతి తక్కువ మందికి అణిమ, గరిమ, లఘిమ మనందరికీ తెలుసు. అధ్యాత్మ చరిత్రలో అణిమాది సిద్ధులను కైవసం చేసుకున్నటువంటి పురాణ పురుషుడు ఎవరు అంటే హనుమంతుడు. మళ్ళీ మిగతా వాళ్ళ దగ్గర అన్ని 8 సిద్ధులు లేవు. 8 సిద్ధులు సత్యసాయి అవతారానికి ముందు వచ్చిన వారిలో త్రైలింగస్వామి హనుమంతుడి తర్వాత త్రైలింగస్వామికి అణిమాది సిద్ధులు మొత్తం కైవసం. కానీ ఏనాడు కూడా ఏ సిద్ధిని తన కోసం ఆయన వాడుకోలేదు. త్రైలింగస్వామి తర్వాత అంటే 1887 తర్వాత 1926 ప్రభవించినటువంటి సత్యసాయి భగవానుడికి అణిమాది సిద్ధులు ఆభరణాలై ఉన్నాయి. శూన్యహస్తంలో సర్వసృష్టి నిలుచుకున్నది. తన నడకతో, నడతతో, పూర్ణమైన దృక్కుతో ఈ ప్రపంచానికి నిత్యమంగళాశాసనం చేసినటువంటి సద్గుణ సంపన్న వైభవ గుణకీర్తి మూర్తి సత్యసాయి భగవానుడు. మామూలు విషయం కాదది. కానీ ఆయన కూడా ఏనాడు ఏ సిద్ధి తన కోసం వాడుకున్న ఒక్క సందర్భం కూడా లేదు. వారు ఆ దేహాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైందని అనుకున్నాం. గంగా స్నానానికి వెళ్ళారు. పద్మం వచ్చింది, విహారం చేశారు. వరుణాసి ప్రాంతాన్ని మళ్ళీ మరొక్కసారి మూలాలు తాకారు, తడివారు. తనకి యోగముద్రని, భద్రమైన యోగస్థితిని అనుగ్రహించినటువంటి సర్వ ప్రకృతికి ఒక పక్కన శవదహనాలు అవుతున్నాయి, దానిలో దాగిన అగ్నిస్వరూపాన్ని దర్శనం చేశారు. దాని పక్కనే నిరంతరము పారేటువంటి గంగా జలాల మీద విహరిస్తున్నారు. నిర్మలమై, నిరామయమై, వ్యోమమై, పూర్ణమై, శూన్యమై, గగన గగనాంతరాలన్నీ పైన వెలిగిపోతున్నాయి, దాన్ని చూశారు. సర్వానికి కూడా ఆధారమైనటువంటి భూమాతకి నమస్కరించుకున్నారు. తనలో వాయువుగా, ఆయువుగా ఉన్న పంచభూతాత్మకమైన ఒక శరీరంలో ఒక ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో ఆ వాయువుని కుంభింపజేశారు. అంటే ఏ దేహం పంచభూతాలలో నుంచి వచ్చిందో దానిని, ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క తత్వాన్ని, పంచతత్వాలని మళ్ళీ ప్రపంచానికి, మళ్ళీ పంచభూతాలకి, ప్రకృతికి వరదానం చేశారు, అనుసంధానం చేశారు, బయటకు వచ్చారు. వచ్చి ప్రాణ నిర్గమనం చేశారు. మళ్ళీ 2 తర్వాత బయటకు వచ్చారు. వచ్చి ఇక మీరంతా యోగభూమికలో నిలకడ చెందండి, మీ హృదయాన్ని కాశీ చేసుకోండి, మీ ఆలోచనలని గంగా ప్రవాహం చేయండి, మీ దేహాన్ని మహాశ్మశానంగా మార్చుకోండి, దహయతి ఇతి దేహ, ఎప్పటికైనా దహింపబడుతుంది గనక దీనికి దేహమని పేరు. శరీయతి ఇతి శరీర, మార్పు చెందుతుంది గనక శరీరమని పేరు. దశ ఇంద్రియాలతో నడుస్తూ ఉంటుంది గనక దీనికి రథమని పేరు. చివరగా పరమచరమంగా దేహో దేవాలయ ప్రోక్తో, దేవాలయం మానవ దేహంలో దేవుడు ఉన్నాడు గనక అది దేవాలయ సమానమనేటువంటి ఈ వైదాంతికమైనటువంటి భూమికలన్నింటినీ పరిచయం చేస్తూ, అగస్త్యుడు లోపాముద్ర వ్యాసుల వారు అడిగితే ఓ మాట చెప్పారు, కొన్నాళ్ళు మేము కాశీలో ఉన్నాం, గంగావిహారం చేసేవాళ్ళం, చాలా రోజులైంది వ్యాసదేవ, నిన్న మొన్న మీరు అక్కడి నుంచే వచ్చారు కదా, ఎలా ఉన్నది అని అడిగారు అగస్త్యుల వారు. ఈ ప్రశ్న ఎక్కడ వేశారంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ద్రాక్షారామంలో వేశారు ఈ ప్రశ్న. వ్యాసుల వారిని ఆహ్వానం చేయటానికి అగస్త్యుల వారు వచ్చారు. కుశలమా కుశల ప్రశ్నలన్నీ వేసిన తర్వాత కాశీ ఎట్లా ఉన్నది అని అడిగితే, కాశీకేమి, అది నిత్య పుణ్యక్షేత్రం, కాశీ విశ్వేశ్వరుడు అక్కడ ఉన్నాడు, దానిని మించిన పవిత్ర క్షేత్రం ఉన్నదా అని ఆయన చెప్తూ మళ్ళీ ఆయన మరొక ప్రశ్న అగస్త్యుల వారిని వేశారు, మీరు కూడా కొన్నాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు ఎలా ఉండేది కాశీ అని అడిగారు. చూడండి, ఆనందంబున అర్ధరాత్రమున చంద్రాలోకముల్ కాయంగా నానాసైకత వేదికలన్ నల్దిక్కులన్ శంభున్ శివున్ పాడదన్ మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. వ్యాసదేవ అడిగారు గనక చెప్తున్నాం, కాశీ వెళ్ళి గుళ్ళో కొబ్బరికాయ కొట్టి మేము పడుకోలేదయ్యా, సర్వప్రపంచము నిద్రిస్తున్న సమయంలో నేను నా భార్య లోపాముద్ర కలిసి గంగానదికి వెళ్ళేవాళ్ళం. ఆ గంగానది మీద నిస్తంద్రమంద్రంగా గంగ ప్రవహిస్తున్నది, ఆకాశంలో పూర్ణిమామాలికలు వెలిగిస్తున్నటువంటి చంద్రుడు సుషుమ్నాకిరణాలను వెన్నెల దారాలుగా ప్రవాహంగా కిందకి దింపుతుంటే, శివాయతనమైనటువంటి ప్రకృతికి నమస్కరిస్తూ నానా సైకత వేదికలను ఇసక తిన్నెలని వేదికలు చేసుకున్నాం, తూర్పు పడమర ఉత్తరం దక్షిణమైన నానా దిక్కుల వైపు తిరుగుతూ విశ్వేశ్వరుడి యొక్క దివ్య దర్శనాన్ని మేము సంపూర్ణంగా అనుభవించాం, సంకీర్తన చేశాం, నమశివాయ మంత్రాన్ని చదువుకున్నాం. ఆ చదువుకుంటున్నప్పుడల్లా మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ పొంగార, శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా నిక్కబుడుచుకున్నాయి ఆనందంతో. ఎలా తెలిసిందో తెలుసునా, మేమేమి శరీరం మీద పులకలు తాకి చూసుకోలే, నిండార మిన్నేటిలో, మిన్నేరు అంటే గంగ, అవి నెమ్మదిగా పారుతున్నటువంటి గంగానదిలో మా దేహం మీద ఏర్పడిన పులకలు అద్దంలో ప్రతిబింబంలా పులకరిస్తూ కనిపించినాయి. దీనిని బట్టి మేము దాన్ని అనుభవించాం. సర్వము ప్రకృతి శివాయతనంగా శివమయంగా శివస్ఫురణగా శివ సంకీర్తనంగా పరమాద్భుతమైనటువంటి ఈశ్వరుడి యొక్క సంకల్పంగా మేం భావన చేశాం, అట్లా జీవించామన్నాడు. వ్యాసుల వారు అడిగితే అగస్త్యుల వారి జవాబు అట్లా ఉంటుందన్నమాట. మనల్ని అడిగామనుకోండి, మీరు అప్పుడు పాత బిల్డింగ్ చూశారది పోయి ఇప్పుడు మాల్ వచ్చేసిందండి, అప్పుడేదో అవి ఉండేవి కాదు, ఇప్పుడేదో ఇంకో కొత్త షాప్ వచ్చిందండి, అక్కడ విశ్వేశ్వరుడు బొమ్మలు దొరుకుతాయండి, ఇదిగో ఇదేనండి, ఇవి చెబుతాం. వస్తువులు ఎలా మార్పు చెందుతాయో మనం చెప్తాం. అగస్త్యుల వంటి మహాత్ములు వస్తువుని దృష్టిలో పెట్టుకోరు, సద్వస్తువు పరంగానే సమాధానం చెప్తారు. అటువంటి త్రైలింగ స్వామి 280 ఏళ్ళు దేహంలో ఉండి ఇప్పటికీ కూడా ఆయన మహావాక్య రత్నావళి అని ఒక యోగశాస్త్రానికి వ్యాఖ్యానం రాశారు ఆయన. అది బెంగాలీ భాషలో ఉంది, తెలుగువారి దురదృష్టం, అలసత్వం, కేర్లెస్నెస్, తెలుగులో రాసిన వాళ్ళు లేడు, రాయాలి. తెలుగులో ఎవడికి వాడి కవిత్వం రాస్తున్నారు. మహారత్న వాక్య రత్నావళి మీద త్రైలింగస్వామి యొక్క వ్యాఖ్యానం రాయగలిగితే, దాని పేరే మహావాక్యాలు, అవి రత్నాలై ఉన్నాయి. అది ఒక రత్నం రెండు రత్నాలు, రత్నావళి అది ఆవళి వరసలుగా ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. దానిని ఈ ప్రపంచానికి పరిచయం చేయవలసినటువంటి ఒక అవసరం వేళ ఉన్నది. అయితే మనం ప్రధానంగా సత్యసాయి భగవానుతో జీవించి జీవిస్తున్న మనకి ఒక అదృష్టం ఉంది. మహావాక్యరత్నావళిలో త్రైలింగస్వామి చెప్పినటువంటి ఒక మహాపరిసత్యాల అన్నింటినీ కూడా సత్యసాయి భగవానుడు అచ్చ తెలుగులో మనకు అందించారు. మనకేమీ దిగుల్లేదు, కానీ ఇది అది అని తెలియాలి. అందులో ఒక్కటి చెప్తాను. అహంకారముండెనా గురువు చిక్కడు, గురువు చిక్కెనా అహంకారం ఉండదు. ఎంత అద్భుతం! స్వామే చేయగలరు, ఇంకెవడు చేయలేడది. అహంకారం ఉంది, నేను 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 అన్న భావన ఉన్నంతకాలం గురువు చిక్కడు. గురువు ఉంటాడు, పక్కనే ఉంటాడు, చుట్టూ తిరుగుతుంటాడు. గురువు చుట్టూ మనము తిరుగుతుంటాం, వాడేమి చిక్కడు. గురువు చిక్కెనా, నిజంగానే గురువు దొరికాడా? అహంకారం ఉండదు. గురువు దొరికాక మన అహంకారం పెరిగిందనుకోండి, గురువు చిక్కినట్టా చిక్కనట్లా. త్రైలింగస్వామి యొక్క జీవితం అంతా కూడా మానవాళికి ఒక దివ్యమైనటువంటి ఒక యోగ భూమికని పరిచయం చేస్తుంది. వారు జీవించి ఉన్నంతకాలం ఒక స్ఫూర్తివంతమైనటువంటి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు, తదనుగుణంగా జీవించారు. ఒక అవధూత, ఒక జీవన్ముక్తుడు, ఒక మహాత్ముడు, ఒక తపస్వి, ఒక తత్వానుసంధాన యోగి, ఆత్మానుసంధానంలో నిత్యము రమించినటువంటి పరమ భక్తాగ్రేసరుడు యోగి, పూర్ణ తత్వవేత్త, ఆధ్యాత్మిక విషయాలని అవగతం చేసుకొని ప్రపంచానికి అందించినటువంటి పరమ కారుణ్యమూర్తి ఎవరు అంటే ఆయన త్రైలింగస్వామి. అటువంటి మహాత్ముణ్ణి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇవాళ స్వామి నిర్ణయించారు. ఇది ఎవడి చేతిలో ఉంది? ఈయన గురించి చెప్పుకోమని ఎవడు చెప్తాడు మనకి? స్వామి చెప్పాలి, మనం చెప్పాలి. దానిని అనుగ్రహించినటువంటి స్వామికి కైమోడుస్తూ, స్వామే గనక మన జీవితాలలోకి తమ అనుగ్రహాన్ని ప్రసరించి ఉండకపోతే ఏదో గొప్ప ఇంజనీర్ అయ్యేవాళ్ళం, పోయేవాళ్ళం, ఏదో కుబేర్లం అయ్యేవాళ్ళం, కాలగర్భంలో కన్ను మూసేవాళ్ళం, లేదు ఇంకేదో అయ్యేవాళ్ళం, కాలం చెల్లిపోయి ఉండేది, చరిత్రలో ముగిసిపోయి ఉండేవాళ్ళం. భగవంతునితో కూడి ఉన్నందువలన, భగవంతుడు ఉన్నంతకాలం మనం కూడా ఆయనతోనే పెనవేసుకొని ఉంటాం. వెదర్ విత్ ఇన్ ద బాడీ ఆర్ వితౌట్ ద బాడీ. శరీరగతంగా ఉన్నామా, శరీరాతీతంగా ఉన్నామంటే నిజానికి యోగ భూమికలన్నీ శరీరగతం కాదు. మనస్సుకి, భావానికి, భావనకి, తత్వానికి అతీతమైనటువంటి పుణ్యభూమికలు గనక అటువంటి పరమాద్భుతమైనటువంటి యోగాన్ని అనుగ్రహించినటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ, మళ్ళీ వేదం చదువుకున్న వాళ్ళంతా రోజు అనుకునే మాట, అమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. అయ్యా, నిన్నొక రోజు గడిపాను, ఏదో కొన్ని అనుభవాలు వచ్చాయి, అనుభూతులు కలిగాయి. నాకొక్క శిష్యుణ్ణి నీవు చూపించినట్లయితే, లేదు నేను చెప్పేది వినేవాడు ఒక్కడు దొరికితే రేపు నా కార్యక్రమం ఉంటుంది, లేకపోతే ఉండదు. కనుక ఇవాళ నేను నేర్చుకున్నదంతా వినటానికి, కనటానికి ఒక్కడిని ఇవ్వమని అడుగుతాడు వేదం చదువుకున్నవాడు అగ్నికి నమస్కరిస్తూ ప్రతిరోజు. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. సత్యసాయి భగవానుడి అనుగ్రహము ఎంత అంటే, మనం ఏం వేదం చదివాము, ఏ యజ్ఞాలు చేశాం, ఏ తపస్సు చేశాం? ప్రతిరోజు 200-300 మంది శ్రోతలు మనకి స్వామి అనుగ్రహిస్తే ఇది ఎంత వేదాధ్యయనానికి మించినటువంటిది. ఇది ఈ అనుగ్రహానికి కొలత ఉన్నదా లేదని భావన చేస్తూ, స్వామి యొక్క దివ్యానుగ్రహం మనందరి మీద నిత్యము మహామృత వృష్టి వలె కురుస్తూనే ఉండాలని, స్వామితో కలిసి జీవించినందుకు, స్వామి ఉన్న సమయంలో మనము జన్మ ఎత్తినందుకు, మన వలన ఈ ప్రపంచానికి అన్ని వేళల సర్వశ్రేయోదాయకమైన, సర్వజన మనోల్లాస పులకిత పుంభణమైన, పూర్ణమైన ఆనందతారక స్థితులు మెరయుగాక, వెలుగుగాక. సాయిరాం.